జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
పరిపూర్ణమైన ప్రజలు లేరు, అటువంటి జాబ్స్ లేవు, బాసులు లేరు, జీవిత భాగస్వాములు లేరు. అపరిపూర్ణతలను కప్పుకోవడానికి దేవుడు క్షమించగలిగే సామర్థ్యాన్ని మనకిచ్చాడు. మీరు క్షమించడానికి ఒప్పుకోకుంటే చివరికి ఎలా ఉంటారో తెలుసా? చివరికి ఒంటరిగా దుఃఖంలో ఉంటారు. ఆనందించాలి ప్రతిదినం జీవితం ప్రోగ్రాంలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. నేను ఇప్పుడు బోధిస్తున్న విషయం ఏమిటంటే, మీ జీవితాన్ని నిజంగా ఆనందించలేరు దాన్ని ఉంచుకుని అదే క్షమాపణలేమని. నేను మాట్లాడేది ఆ శక్తిని గురించి, అంటే మిమ్మల్ని గాయపరిచిన ప్రజలను క్షమించడానికి సిద్ధంగా ఉండి సాధ్యమయ్యేలా చేయగలిగే నిజమైన శక్తిని గురించి. నిన్న మేము పొటాటోల ఒక సంచిని చూపించాం మనతో మోసుకుని వెళ్లే బరువుకు ప్రతినిధిగా. మనం కానీ ఇతరులకు వ్యతిరేకంగా పగాద్వేషం కోపాన్ని మోసుకుని వెళితే, ఈ సందేశంలో మనం మాట్లాడుకునే విషయంలో ఎందుకు క్షమించాలి అనే పాయింట్ వద్దకొచ్చాం. ఎందుకు? దేవుడు అలా చేయమండో న్యాయం కాదా? అవునా? కానీ మనం ఆయన్ని క్షమించమని అడుగుతాం, అది న్యాయమా? మనం అర్హులమైన మనందరి పాపాల శిక్షను యేసుని చెల్లించమనడం న్యాయంగా ఉందా? లేదు, అది న్యాయం కాదు. అయితే దేవుడు కోరుకునేది అదే, కనుక అది సరైందిగా చేసింది. కనుక మనం ఎందుకు క్షమించాలి? చూడండి, నంబర్ ఒకటి కారణం, దేవుడు చెప్పాడు. తెలుసా, మనం కానీ ఎక్కువగా వైఖరితో జీవిస్తే దేవుడు చెప్తే చేయండి. ఎలవెళ్ళా ఎందుకు అన్నది తెలుసుకొని అవసరం లేదు, అర్థం చేసుకోక్కర్లేదు. ఆయనకి విధేయత చూపడానికి సిద్ధంగా ఉండాలంటే, మీకు కానీ పిల్లలు ఉంటే వారితో పాటు మీరు దీని నుంచి వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఇలా అండం విని అలసిపోయి ఉంటారు. ఎందుకు ఎందుకు ఎందుకు? మీరెలా అంటే, ఎందుకంటే నేను చెప్పాను, నన్ను నమ్మి చేయండి అంతే. ఎందుకంటే నేను చెప్పాను అందుకని. మన విషయంలో దేవుడు అంతే, ఎల్లప్పుడూ ఆయన వివరించాల్సిన అవసరం లేదు. మనం ఆయన్ని నమ్మాలంటాడు. ఆయన మంచివాడని, జ్ఞానం కలవాడని, ఆయన ఎంతో ప్రేమిస్తాడని. దేవుడు మనల్ని చేయమని చెప్పిన ప్రతిదీ మన లాభం కొరకే. క్షమించడానికి రెండో కారణం, మీ విశ్వాసం పనిచేయదు క్షమించకుంటే. అది మనం మార్కు 11లో చదువుతాం. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు, ఎల్లను వాని క్షమించుడు, అప్పుడు పరలోకమునందు ఉన్న మీ తండ్రి మీ పాపములు క్షమించిన. గలతీ 5:6 చాలా గొప్ప వచనం. యేసుక్రీస్తునందు ఉండు వారికి సున్నతి పొందటి ఎందు ఏమీ లేదు, పొందకపోవటి ఎందు ఏమీ లేదు. కానీ ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. కనుక ప్రేమ ద్వారా విశ్వాసమే పనిచేయగలదు. నేను దేవుని వద్దకు ద్వేషం నిండిన మనసుతోనూ, పగ, కోపం, అన్ని రకాల అసహ్యమైన వాటితోనూ వెళ్ళి నా విశ్వాసం శక్తి కలిగి ఉండాలని అనుకోను. కానీ నేను ఆయన వద్దకు ప్రేమలో నడిచి వెళ్ళి నా కోసం ఏమైనా చేయమని అడిగితే, అప్పుడు ఆయన విని ఆ ప్రార్థనలకు జవాబులివ్వగలడు. ప్రేమ అనేది విశ్వాసం, కోపం, పగ, ద్వేషం, క్షమాపణలేమి, హింస లేదా చెడుగా ఉంటేనో బలం పొందదు. నిజం చెప్పాలంటే కొంతమందికి మరి కొందరికంటే క్షమించడం కష్టమవుతుంది. తెలుసా, నా జీవితంలో ఒక సమయంలో దాంతో నిజంగా నాకు చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు అది నాకెంతో ఈజీగా అయిపోయింది. ఎందుకంటే నేను నిజంగా నాకు అర్థమైంది, పూర్తిగా చేసుకున్నాను అర్థం. ప్రజలను క్షమించినప్పుడు నాకు సహాయం చేసుకుంటున్నాను అని. రోజంతా దాన్ని ఎవరు మోసుకుని వెళ్ళాలనుకుంటారు? ఎవరినైనా ద్వేషించడం శ్రమతో కూడిన పని. నా శక్తిని దానికోసం పెట్టాలనుకోను. నా జీవితాన్ని ఆనందిస్తాను, మీరు ఆనందించాలనుకుంటాను. అంతకు మించి నా జీవితంలో సాతాను పనిచేసేలా ద్వారాన్ని తెరవాలని అనుకోను. పౌలు కొరింథీయులకు ఇలా వ్రాసి చెప్పాడు, సాతాను మనల్ని మోసపరచకుండానట్లు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను మీ జీవితంలోనికి ప్రవేశించే అవకాశము లేకుండా క్షమించండి. ఈ మధ్యనే ఎవరైనా మిమ్మల్ని గాయపరచుంటే, వాణ్ణి క్షమించడం గురించి దేవుడు మీతో డీల్ చేస్తుంటే, మీరింకా దాన్ని పట్టుకుని ఉంటే దాన్నే పట్టుకుని జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మీ జీవితంలో సాతాను పనిచేయడానికి ద్వారాన్ని తెరవగలరు, మీరు అది కోరుకోరు. నన్ను నమ్మండి, మనం దేవుడిచ్చేది కోరుకోవాలి, సాతానిచ్చేది కాదు. ఎఫెసే 4:26-27 చెప్తుంది, కోపపడ్డి కాని పాపం చేయకూడి. నాకు అది ఇష్టం, నేను కోపంగా ఉండి పాపం ఎలా చేయకుండా ఉంటాను? ఇదే సూత్రం. మీరు కోపంగా ఫీల్ అయినంత మాత్రాన కంట్రోల్ చేసుకోలేరని కాదు. దేవునితో ఇలా అనవచ్చు, నాకు చాలా కోపంగా ఉంది దేవా, కానీ దీన్ని వదిలివేస్తాను ఇప్పుడు, దాని అర్థం వెంటనే మీ ఫీలింగ్స్ మారిపోతాయని కాదు. చెప్పాలంటే కొంచెం సేపు మారవు కూడా. అయితే దేవుడు చేయమని చేయాలని ఎంచుకుంటే మీ భావాలు మీ ఎంపికతో అనుకూలంగా అవుతాయి. బహుశా మీరెలా ఫీల్ అవుతారో దానికేమీ చేయలేరు, కానీ ఏం చేయాలో ఎంచుకోగలరు. కనుక ఎవరినైనా క్షమించడాన్ని ఎంచుకోవాలి, ఆ పాపాన్ని పోనిచ్చేలా. మీరు కోపంగా ఉన్నా సరే అలా చేయగలరు, పాపం చేయకుండా. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును ఉంచుకొనకడి. తెలుసా, నేనిప్పుడు ఒకలా టీస్ చేసి అంటాను, మా పెళ్ళైన మొదటి సంవత్సరాల్లో నాకు చాలా చెడ్డ కోపం ఉండేది. నాకు కోపం వస్తే ఉదయాన అయితే సంతోషంగా ఉండేది, పడుకునే ముందు కాదు, ఎందుకంటే దానికి ఎక్కువ టైం పట్టేది పోవడానికి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎందుకో తెలుసా, నిద్రపోయే ముందు దేంతో పడుకుంటారో దాంతోనే లేస్తారు. అది ఎటువంటిదైనా కోపంతో కానీ మీరు పడుకుంటే అదే కోపంతో లేస్తారు. బహుశా రాత్రిపూట చాలాసార్లు మధ్యలో లేవచ్చు, అప్పుడు అది ఉంటుంది. సాతానికి చోటు ఇవ్వకండి, అతనికి ఎంతో శక్తి ఉంటుంది, మనం అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వకూడదు. క్షమాపణలేమి ఆత్మ మీద పెద్ద భారాన్ని ఉంచుతుంది, బలహీనపరుస్తుంది, మీ జీవితంలోని ప్రతిదాన్ని చేదుగా కష్టంగా చేస్తుంది, అదంత బరువుగా అయిపోతుంది. సామెతలు 16:32 చెప్తుంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు. వావ్, నాకు అది ఇష్టం. త్వరగా చెడుకోపాలు కలిగే వారికి ఆత్మిక బలం ఉండదు. మనకు శారీరకమైన బలం కంటే ఎక్కువగా ఆత్మిక బలం ఉండాలి. మనందరికీ తెలుసు శారీరకమైన బలం ఎంత కావాలో, కానీ ఆత్మికమైన బలం ఎక్కువ కావాలి. ప్రార్థనలతో మనం దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మనకు ఆత్మికమైన శక్తి కావాలి. సామెతలు 14:30 చెప్తుంది, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మరియు ఆరోగ్యకరము. మత్సరము అంటే అసూయ, కోపము, ఆగ్రహము, ఎముకలకు కుళ్ళు. కమాన్ అంటే మనం వీటిని గాని చూస్తే అదెలా అంటే ఎవరికి కావాలది, నాకది అక్కర్లేదు. దేవుడు మనకు ఎంపికను ఇచ్చాడు అన్న నిజం నాకిష్టం. కావాలంటే నేను కోపంగా ఉండగలను, నా మిగతా జీవితం అంతా ఎవరినైనా ద్వేషిస్తూ ఉండగలను, కానీ అవసరం లేదు. అలా ఉండాలని ఉండకూడదనుకుంటే ఏది మంచో దాన్ని ఎంచుకున్న ప్రతిసారి దాన్ని చేయడానికి దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. అయితే మనసు నిండా క్షమాపణలేమి నిండి ఉంటే సంతోషంగా ఉండం మనం, గాని కావలసినంత చేదుగా కోపంతో నిండి ఉంటే అది జబ్బుగా చేస్తుంది. నేనది నిజంగా నమ్ముతాను. బహుశా మనం ఎంతో ఒత్తిడిని పెట్టగలం, క్షమాపణలేమి ఒత్తిడి మనల్ని జబ్బుగా చేయగలదు. క్షమించడానికి మరో కారణం, అది దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. పరిశుద్ధాత్మ మీ లోపల నివసిస్తాడు. ఒక విశ్వాసిగా ఆయనంత విలువైనవాడు, అద్భుతమైనవాడు, మన ఆదరణకర్త, మన సహాయకుడు, మన బోధకుడు, మార్గదర్శకుడు. ఆయన మనతో ఎంతో సాత్వికంగా అద్భుతంగా డీల్ చేస్తాడు. మనం ఆయన్ని దుఃఖపరచకూడదు, ఆయన్ని విచారపరచకూడదు. ఎఫ్సీ 4:30-31 చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. తెలుసా, క్షమాపణలేమి ఆరాధనను అడ్డుకుంటుంది అని ఒక వచనం ఉంది. మత్తయి 5:23-24 ఇలా చెప్తుంది, కావున నీవు బలిపీఠమున దర్పణము అర్పించుచుండగా, ఇదిగో ఇక్కడ చూడండి, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలు అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము. ఇప్పుడిది పూర్తి వేరే స్థాయికి తీసుకుని వెళుతుంది. ఎవరికైనా వ్యతిరేకంగా మీకేదైనా ఉంటే వెళ్ళి సరిచేసుకోమని చెప్పడం లేదు. నీకు జ్ఞాపకం వస్తే వారికి ఏమైనా విరోధం ఉందని ముందు వెళ్ళి సమాధాన పడమంటుంది. అంటే అది దానర్థం బహుశా ఇలా ఉంటుందా, అది ఒకవేళ వారి తప్పే అయినా మనమే వెళ్ళి మనకు మనం వినయం చూపి ఇలా అనాలి సమాధాన పడతాను, నాకు ఇలా అంటే ఇష్టం, ముందుగా సమాధాన పడడానికి సిద్ధమైన వ్యక్తి అతి ఆత్మీకంగా పరిణతి చెందినవారని. మీరు కానీ ఎవరితో అయినా సంబంధంలో ఉండి వాళ్ళు ఎప్పుడూ క్షమాపణ అడగలేదని ఫీల్ అయితే మీరే ఎప్పుడు చెప్తారని సమాధాన పడాలి అని మీపై మీరు జాలి పడకండి. దానివలన మీరు అలా చేయడానికి సిద్ధపడితే వాళ్ళు కాకుండా అప్పుడు మీరు వారికంటే ఆత్మీకంగా ఎక్కువ పరిణతి చెందారు. దేవుడు క్షమిస్తాడు. మనం ఎలా క్షమించాలో నేర్చుకుని వెంటనే చేయాలి. బైబిల్ కూడా చెప్తుంది మనం విత్తిందే కోస్తామని. కనుక అదేవిధంగా మనం ఇతరుల పట్ల ఎలా ఉంటే వాళ్ళు మన పట్ల అలానే ఉంటారు. మత్తయి 7:1-5, మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలబడను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూచుట ఎలా? అది ఎంత చిన్నది అంటే చూడండి, ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాం. నా కంటి నుంచి ఇది వస్తుంటే నేను నీ కంటిలోంచి ఇది తీయడానికి ట్రై చేస్తుంటే అదెంత సిల్లిగా ఉంటుంది. నిజంగా అది అలానే ఉంది. మన పట్ల మనం ఎంత దయగా ఉండగలమో ఆశ్చర్యంగా ఉంటుంది. మన గురించి మనం చెప్పుకునే సాకులు, కానీ ఇతరుల పట్ల ఎంత కఠినంగా ఉండగలమో. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసని తీసివేయనిమ్మని చెప్పనేలా? మరొక అనువాదం చెప్తుంది, నీ కంటిలో టెలిఫోన్ స్తంభముండగా. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసను తీసివేయటకు నీకు తేటగా కనబడను. దానిలో అది పూర్తిగా వేరే సందేశం. అదెలా అంటే, నా కంటిలో ఇంత పెద్దది ఉండగా నేను అసలు ఎలా స్పష్టంగా చూడగలను నీ కంటిలో ఉన్న చిన్న నలుసుని చూసి తీయడానికి? కావున మనుష్యులు మత్తయి 7:12, మీకు ఏమీ చేయవలనని మీరు కోరుదురో అలాగున్నే మీరును వారికి చేయండి. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా, ప్రజలను గాయపరిచినప్పుడు మిమ్మల్ని క్షమించాలని అంటారా? అవును అనుకుంటాం. నేను కూడా కొన్నిసార్లు గాయపరుస్తాను. కావాలని కాదు, నా ఉద్దేశం అది కాదు. అయినా కూడా ఒకవేళ నా రోజు అసలేమీ బాగుండకుంటే, రోజంతా హీనంగా ఉండుంటే, ఎవరినైనా కావాలని గాయపరిచుంటే, అప్పటికీ నేను నాకు బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ క్షమాపణను పొందడానికి వెళ్ళాలని అనుకోవాలి. మనం క్షమించడానికి సిద్ధపడకుంటే మంచి సంబంధాలను పొందలేము. పరిపూర్ణమైన ప్రజలు లేరు, అటువంటి జాబ్స్ లేవు, బాసులు లేరు, జీవిత భాగస్వాములు లేరు. ఆ అపరిపూర్ణతలను కప్పుకోవడానికి దేవుడు క్షమించగలిగే సామర్థ్యాన్ని మనకిచ్చాడు. మీరు క్షమించడానికి ఒప్పుకోకుంటే చివరికి ఎలా ఉంటారో తెలుసా? చివరికి ఒంటరిగా దుఃఖంలో ఉంటారు. ఇప్పుడు క్షమాపణ లేమని గుర్తించే విధానాల సంగతేమిటి? ఈ ఉదయం ఎవరో చెప్పారు, నేను స్టూడియోలో ఏం బోధించబోతున్నానని చెప్పాను. వాళ్ళన్నారు, తెలుసా, కొన్నిసార్లు మనలో క్షమాపణలేమి ఉంటుంది, కానీ అది ఉందని మనము గుర్తించము. నేనది ఒప్పుకుంటాను. ఒకసారి చర్చి సర్వీస్లో కూర్చొని ఉండడం గుర్తుంది, పాస్టర్ క్షమాపణలేమిని గురించి బోధిస్తానని చెప్పారు. నా అహంకారంలో అనుకున్నా నాకు దాని అవసరం లేదు, ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం లేదు. దేవుడు నా మనసులో మాట్లాడడం విన్నాను, కాదున్నారు. నాకు ఐడియా కూడా లేదు ఎవరన్నది. అప్పుడు ఆయన చూపించాడు మా అమ్మాయి ఫ్రెండ్ మీద కోపంగా ఉన్నట్లు, ఎందుకంటే ఆ అమ్మాయి మా అమ్మాయి పట్ల మంచిగా ప్రవర్తించలేదనుకున్నాను. మా అమ్మాయి దాని గురించి ఏమీ చేయడం లేదు, అసలైతే ఆమె ఏదొకటి చేయాలి. కానీ నాకు అమ్మాయి మీద కోపం, ఎందుకంటే మా అమ్మాయి పట్ల ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు. మీరు అనవచ్చు, నేను మిమ్మల్ని నిందించను, మీరు ఒక తల్లి, అమ్మలు అలానే చేస్తారు. నేను మరింతగా ఎంతో అభివృద్ధి చెందేదాన్ని ఒకవేళ ఆ అమ్మాయి కొరకు ప్రార్థించుంటే. చూడండి, ప్రజల మీద కోపంతో ఉంటే ఏ మేలు చేయలేము వారిని ద్వేషిస్తూ, కానీ వారి కోసం ప్రార్థించి సహాయం చేయగలం. ఇప్పుడు లూకా 15 ఒక కథ ఉంది. ఎంతో శక్తివంతమైంది. అది తప్పిపోయిన కుమారుడు అతని అన్న కథ. చెప్పాలంటే అది దాదాపుగా చిన్నవాని కథే, అయితే అంతే పెద్దవాని కథ కూడా. అయితే మనం సహజంగా మాట్లాడుకునేది ఎక్స్క్యూజ్ మీ చిన్న కుమారుని కోణం నుంచే. నేను దీనిలోని కొన్ని భాగాలను చదివితే బహుశా మీకు త్వరగా అర్థం అవుతుంది. చిన్నవాడు తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు, ఆస్తిలో నాకు వచ్చు భాగాన్ని నాకిమ్ము. చూడండి, ముందుగా ఆ కాలంలో తండ్రితో ఇలా అనడం నా వంతు ఆస్తి నాకిమ్ము అని. తండ్రి బ్రతుకుండగానే దాని అర్థం నువ్వు చచ్చిపోతే బాగుండు. సరే, అతడు వెంటనే తండ్రికి కావలసినంత కోపం తెప్పించాడు. అయితే బదులుగా తండ్రి ఇద్దరికీ తన ఆస్తిని పంచిపెడతాడు. చిన్నవాడు దూరదేశానికి వెళ్ళి డబ్బునంతా ఖర్చు చేసేస్తాడు. ఆస్తినంతా వ్యభిచారిణులకు త్రాగడం, బహుశా జూదం, అన్ని రకాల వాటికి. డబ్బంతా అయిపోయాక ఏమీ లేకపోయేప్పటికీ అంతా దుర్వ్యయం చేశాడు. చివరికి ఒక పందులు మేపేవాని వద్ద పనికి కుదరడం తప్ప వేరే ఏమీ ఎంపిక లేదు. సరే, అక్కడ కొంతకాలం పని చేశాడు. తర్వాత గొప్ప కరువు రావడంతో పరిస్థితి ఎంత హీనంగా అయిందంటే అతడు పందులు తినే పొట్టు తినడం తప్ప తినడానికి వేరే ఏమీ దొరకలేదు. అంటే ఇక్కడ ఈ అవనస్థుడు తండ్రి ఎస్టేట్లో గొప్పగా జీవిస్తూ తండ్రిచే ప్రేమించబడుతూ మంచి కుటుంబం ఉంది, అద్భుతమైన జీవితం నుంచి ఖచ్చితంగా పందులతో కలిసి తినడం అంటే. అయితే బైబిల్ చెప్పేది నాకు ఇష్టం అంటే బుద్ధి వచ్చినప్పుడు వాడు. మీలో కొంతమంది ఈరోజు ప్రకటన పొందుతూ ఉన్నారని నమ్ముతున్నాను. మీరు వస్తున్నారు ఎలాంటి ఓ వావ్ నేనేం చేస్తున్నాను. ఎందుకంటే ఈ క్షమాపణలేమి అనే విషయం మనం అది ఎలా అని అనుకుంటాము అంతకంటే పెద్ద సమస్య. అతను అన్నా నాకు తెలిసే ఏం చేయాలో, నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి ఇలా అంటాను. ఏమనంటే, తండ్రి నేను ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొంటకు యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా ఉండడం తప్ప, అయితే నీ ఇంటిలో కూలివానిగా ఉండడం ఇష్టమే, నువ్వు కాని క్షమిస్తే. అతడు పశ్చాత్తాప మనసుతో వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూచి కనికెరపడి పరిగెత్తుకు వెళ్ళి. ఇక్కడ దాని గురించి మరొక పాయింట్ ఉంది, అందమైంది. ఎందుకంటే ఆ కాలంలో పెద్దవారు పరిగెత్తేవారు కారు. పరిగెత్తడం అంటే వారికి అమర్యాదగా ఉండేది. అయితే ఈ తండ్రికి ఎంత ఉత్సాహం కలిగిందంటే కుమారుడు వస్తున్నాడని తెలిసి ఎవరైనా చూస్తున్నారా ఏమైనా అనుకుంటారా అని పట్టించుకోలేదు. పరిగెత్తి మెడ మీద ముద్దు పెట్టుకున్ను. ఇప్పుడు ఈరోజు ఈ అవకాశాన్ని తీసుకుని చెప్తున్నాను, మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోయున్నా లేక క్రీస్తు మీ రక్షకుడని తెలియకుంటే, మీకు గాని పశ్చాత్తాపడిన మనసుంటే మీరు దేవుని వైపుకు తీరగండి. ఆయన మీ వద్దకు పరిగెత్తుకొస్తాడు వెంటనే, మిమ్మల్ని కలిసి జీవితాన్ని స్వస్థపరుస్తాడు. స్క్రీన్ మీద ఒక నంబర్ ఉంది, ఎవరైనా మీతో కలిసి ప్రార్థించాలంటే రక్షణ గురించి కాల్ చేయండి. క్రీస్తుకు మీ జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉంటే మాకెంతో సంతోషం. మీతో కలిసి ప్రార్థించి మీ చేతికి కొంత ఉచిత వనరుల్ని ఇచ్చి క్రీస్తులో నూతన జీవితాన్ని మొదలుపెట్టడానికి సహాయం చేయగలం. దేవుని వైపుకు తిరిగితే ఆయన మీ వద్దకు పరిగెత్తుకొచ్చి స్వస్థతను తెస్తాడు. మిమ్మల్ని క్షమిస్తానంటాడు. మిమ్మల్ని గాయపరిచిన వారిని కూడా క్షమించాలంటాడు మీరు. అయితే అది సరికొత్త నూతన జీవిత ఆరంభం. చూడండి, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తండ్రి అండం క్రొవ్విన్ దూడం తెచ్చి వధించుడి. మనం తిని సంతోషపడదాం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతుకుని తప్పిపోయి దొరికినని చెప్పాను. సరే, అతని అన్న పొలంలో ఉన్నందున అక్కడ జరుగుతుంది ఏమీ తెలీదు. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇది ఏమిటి అని అడిగాను. చూడండి, మనం వైఖరిని వినగలం. ఏమిటది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, నీ తండ్రి కొవ్విన దూడను వధించను, అంతేకాదు ఆయన నీ తమ్మునికి ప్రశస్త వస్త్రమును కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి అతని పట్ల ఎంతో మంచిగా ప్రవర్తించాడు. అతన్ని అన్నకు ఇవేమీ నచ్చలేదు, కోపం వచ్చింది. అతని తమ్మునికి వ్యతిరేకంగా అతనికి ఎన్నో ఉన్నాయి, ఎన్నడూ వానితో డీల్ చేయలేదు. చూడండి, అందుకనే ఈ ఉపమానంలో ముఖ్యమైన కథ పెద్దవాని గురించేనని చెబుతా, అవునాది తప్పిపోయినా కుమారునిదే ఎలా మనం తిరిగి దేవుని గృహానికి రాగలమన్నదే. ఎక్కువగా పెద్దవాని భాగం గురించి మిస్ చేస్తాం. అతనిలో ఈ కోపం, పగాద్వేషం, క్షమాపణలేమీ ఉన్నాయి? అవన్నీ చిన్నవాడు ఆస్తిలోని వాటా అడిగి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కంటే ఎంతో హీనమైనది. చిన్నవానిది యవ్వనస్తుని బుద్ధిహీనత, అయితే ఈ పెద్దవానిది అతని అన్న. అతనికి ఇప్పుడు ఉన్న వయసుకు అతనికి ఎక్కువ బుద్ధి కలిగి ఉండవలసింది అతని తమ్ముని గురించి ఆ విధంగా ఫీల్ అవడం కంటే. కానీ అతనిలో క్షమాపణలేమి ఉందని గుర్తించడం ఎలా? అతనికి ఉన్నట్లు బైబిల్ చెప్పలేదు, కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ముందుగా, క్షమాపణలేమి ఎప్పుడు లెక్క ఉంచుకుంటుంది. లూకా 15:29, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మీరలేదే, ఆయన్ను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. చూసారా, అతను అన్నిటినీ లెక్కిస్తున్నాడు. ఇన్నేళ్ల నుంచి ఏడాది తర్వాత ఏడాది, నీకు అవిధేయత చూపలేదు, కానీ నువ్వు నా కోసం ఎప్పుడు ఏమీ చేయలేదు. నన్ను నమ్మండి, అతను లెక్క ఉంచుకున్నాడు ఎన్ని అని. పేతురు తెలుసుకోవాలనుకున్నాడు ఎన్నిసార్లు నా సహోదరుని క్షమించాలని. మనం లెక్క ఉంచుకున్న అవసరం లేదు. ఎవరినైనా క్షమిస్తే అది పోయిందంతే. మీరు వెనక్కి వెళ్ళి దాన్ని బీర్వాలోంచి తీసి దాన్ని తిరిగి లేపలేరు ఎవరికి వ్యతిరేకంగా యూజ్ చేసుకోవడానికి. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు బైబిల్ చెప్తుంది 1 కొరింథీ 13. నాకదిష్టం. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు లెక్కలను బాగా గుర్తుంచుకుంటారా? మీరు మంచి అకౌంటెంటా? చూడండి, ఎప్పుడో మీకు ఎవరి మీదో కోపం ఉండి వెనక్కి తిరిగి చూసి దేని గురించి అసలు కోపం వచ్చిందో కూడా గుర్తుకు రాలేదని తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బాయ్, నేను చాలా మంచిగా లెక్కలను గుర్తుంచుకునేదాన్ని, మీకు తెలుసా బహుశా? ఇప్పుడు గత వారం డేవ్ మీద కానీ నా కోపం వస్తే, ఈ వారం అసలు దేని గురించి కోపం వచ్చిందో కూడా చెప్పలేను. దేని గురించి అన్నది, అది నిజంగా అద్భుతం. నేను చెప్పినట్లు బహుశా నిన్న ఎంత త్వరగా క్షమిస్తే అంత ఈజీ అలా చేయడం అని చెప్పాను. క్షమాపణలేమి ఎప్పుడు ఫిర్యాదులు చేస్తుంది? నువ్వు నాకెప్పుడు ఏమి చేయలేదు, నన్నెప్పుడు విందు చేసుకోనివ్వలేదు. చూడండి, అతను తండ్రితో అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి అతని కోసం ఎన్నడూ చేయని ప్రతిదాని గురించి, కానీ అతడు ఆయన అతని కోసం చేసిన ప్రతిదానికి ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పడం చూడలేదు. మీరు కోపంగా ఉన్న ప్రజలు కూడా బహుశా ఎవరో మీకోసం ఎక్కువగా ఏమైనా చేసి ఉండవచ్చును, కానీ మీరింకా వాళ్ళు చేసిన దానికి కృతజ్ఞత చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక్క పని మీరు గాయపడేలా లేదా కోపం తెచ్చేస్తే మీరు ఆ ఒక్కదాని మీద దృష్టిని పెట్టారు. దేని మీద ఫోకస్ నుంచితే అదే జీవితంలో పెద్దదిగా అయిపోతుంది. దేవుడు మీకు చేసిన దాని మీద ఫోకస్ నుంచే సంగతి ఏమిటి ఆయన ఇంకా చేయని వాటి మీద ఉంచడం కంటే? ఎంత ఎక్కువగా ఇప్పుడు కృతజ్ఞతగా ఉంటే అంత ఎక్కువగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మీకు ముందే ఉన్న దాని గురించి ఫిర్యాదులు చేస్తుంటే ఆయన వేరే ఏదైనా ఎందుకు ఇవ్వాలనుకుంటాడు? నాకైనా, మీకే కాదు, ఇది ఈ సందేశాన్ని నాకు కూడా బోధించుకుంటున్నాను, మీకు బోధిస్తున్నట్లుగానే. ఇన్నేళ్ళు నీకు సేవ చేశాను, నువ్వు నా కోసం ఏమీ చేయలేదు, నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు. లూకా 15:29, ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను ఎన్నడు మీరలేదే. ఖచ్చితంగా మీరు ఉంటాడు, అయితే అతను చూసుండడు. నీవు నాకెన్నడూ ఏమీ చేయలేదు. చూడండి, మీరు గమనించారా, పెద్దవాడు విందుని గురించి కోపంగా ఉన్నాడు. తెలుసా, పెద్దవాడు లాంటి వారికి విందులు నచ్చవు. ఏమిటో మీకు తెలుసా? తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొన్ను, అయినా విందుని ఆపలేదు, ఎందుకంటే అతనికి నచ్చలేదు. నేనొకటి చెప్పనా, దేవునికి మంచి విందంటే ఇష్టం, సంతోషంగా ఉండాలంటాడు, మన జీవితాలను ఆనందించాలంటాడు. ఎవరికో అది నచ్చనందని దాని అర్థం ఆయన విందును ఆపుతాడని కాదు, కనుక మీరు మీ పగాద్వేషం కోపపు భారాన్ని వదిలేసి ముందుకు సాగే దేవుని విందుకు రండి. లేదా బయట ఉండే అందరూ తమ జీవితాన్ని ఆనందిస్తుంటారు చూడండి. చాలామంది బహుశా చేస్తున్నది అదే. మీరు బయట ఉండి మీకంటే మంచిగా అనిపిస్తున్న వారి జీవితాలను చూస్తూ ఉన్నారేమో, కానీ వాళ్ళకున్న జీవితాన్ని మీరు పొందడానికి వాళ్ళు చేసింది చేయడానికి సిద్ధంగా లేరేమో.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.